பூர்ணமதஃ பூர்ணமிதம் பூர்ணாத் பூர்ணமுதச்யதே பூர்ணஸ்ய பூர்ணமாதாய பூர்ணமேவாவசிஷ்யதே. ஓம் சாந்தி சாந்தி சாந்தி. நோட 16வ பேஜி 13வ மந்திரம். யாஜ்ஞவல்கீர்த்தி ஹோவாச யத்ராஸ்ய புருஷஸ்ய மிருதஸ்யாக்னிம் வாகப்யேதி வாதம் ப்ராணஃ சக்ஷுராதித்யம் மனஶ்சந்திரம் திஷஶ்ரோத்ரம் பிருதிவீ ஷரீரம் ஆகாஷமாத்மா ஔஷதிர்லோமானி வனஸ்பதிர்கேஷாஹ அப்சுலோஹிதஞ்ச ரேதஶ்ச நிதீயதே க்வாயம் ததா புருஷோ பவதீதி. ఆర్తభాగ బ్రాహ్మణంలో ఆర్తభాగుడు అనే ఋషి యాజ్ఞవల్క్యుల వారిని 5 ప్రశ్నలు అడుగుతున్నాడు. మొదటి ప్రశ్న ఏమిటంటే, గ్రహాలు అతిగ్రహాల గురించి చెప్పండి అని అడిగాడు. మొదటి ప్రశ్న, గ్రహములు అంటే ఇంద్రియములని, అతిగ్రహాలంటే ఇంద్రియ విషయాలు అని తెలుసుకున్నాం. రెండవ ప్రశ్న ఏమడిగాడంటే, ఈ గ్రహాలు అతిగ్రహాలు మృత్యువుకి కారణం, మృత్యువు అంటే మరణ ధర్మం కలిగి ఉన్నవి, ఇవన్నీ కూడా నశించేటటువంటివి కొంతకాలానికి. ఏదైతే నశిస్తుందో ఆ నశించే ప్రతి పదార్థం కూడా మనలో ఒక రకమైనటువంటి భయాన్ని కలుగజేస్తుంది. కనుక రెండవ ప్రశ్నగా ఏమడిగాడు అంటే, ఈ మృత్యువు నుంచి బయటపడడం ఎలా అని అడిగాడు. అది రెండవ ప్రశ్న. దానికి సమాధానంగా, మృత్యువు నుంచి బయటపడాలంటే కర్మ ఉపాసనల వలన బయటపడలేము, ఆత్మజ్ఞానం ద్వారా మాత్రమే వ్యక్తి మృత్యువు నుంచి బయటపడతాడు అని సమాధానం ఇచ్చారు యాజ్ఞవల్క్యుల వారు. అత్రైవ తర్వాత జ్ఞాని మూడో ప్రశ్నగా ఏమడిగారంటే, అట్లా ఆత్మజ్ఞానం పొందినటువంటి వ్యక్తి ఈ మృత్యు నుంచి బయటపడటం కోసం, అతిగ్రహాలు గ్రహాల నుండి దాని నుంచి బయటపడటం కోసం ఆత్మజ్ఞానం అన్నారు, అలా ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి అంటే జీవన్ముక్తుడు, ఆయన విషయాన్ని గురించి చెప్పండి అన్నాడు. జీవన్ముక్తుడు యొక్క ఇంద్రియాలు, శరీరం, సూక్ష్మ శరీరం ఎక్కడ కలిసిపోతాయి మరణించిన తర్వాత అని అడిగాడు. అడిగినప్పుడు జ్ఞానికి యొక్క ఇంద్రియాలన్నీ కూడా సమష్టి దేవతల్లో కలిసిపోతాయి, సమష్టి హిరణ్య గర్భలో కలిసిపోతాయి అన్నారు. ఆయన యొక్క సూక్ష్మ శరీరం, కారణ శరీరం కూడా మరణించిన తర్వాత ఆ యొక్క సమష్టిలో కలిసిపోతాయి అని అర్థం. ఆయన యొక్క ప్రాణం సమష్టి వాయువులో కలిసిపోతుంది, అదేవిధంగా ఆయన యొక్క మనసు, ఇంద్రియాలన్నీ కూడా సమష్టిలో కలిసిపోతాయి, ఆ దేవతలలో కలిసిపోతాయి అన్నారు. ఇది మూడవ ప్రశ్నకి సమాధానం. తర్వాత నాలుగవ ప్రశ్న, విదేహముక్తి గురించి అడిగారు. 12వ మంత్రంలో విదేహముక్తి గురించి చెప్పారు. జ్ఞాని బ్రతికి ఉన్నప్పుడేమో జీవన్ముక్తుడిగా తెలుసుకుంటాడు తనను తాను, తానకి మరణం లేదని తెలుసుకుంటాడు. ఆత్మజ్ఞానం పొందితే ఇంకా మరణం రాదా అండి, అయితే మృత్యువే ఉండదా అంటే శరీరానికి మరణం ఉంటుంది. కానీ జ్ఞానికి తెలుసు అసలు ఆత్మనైన నాకు మృత్యు అనేటటువంటి లేదు అని తెలుసుకోవడమే మృత్యురాహిత్యం, మరణరాహిత్యం. శరీరం నేను కాదు, శరీరానికి జన్మ ఉన్నది కాబట్టి దానికి మరణం ఉంటుంది, నాకు లేదు అని తెలుసుకోవడమే జీవన్ముక్తి. అలా జీవన్ముక్తి పొందినటువంటి జ్ఞానికి తర్వాత మంత్రంలో 12వ మంత్రంలో యాజ్ఞవల్కుల వారే చెప్పారు, అటువంటి జ్ఞాని మరణించిన తర్వాత, బ్రతికున్నప్పుడు జీవన్ముక్తిని పొందుతాడు, మరణించిన తర్వాత మళ్ళీ పునర్జన్మను పొందడు. దేహాన్ని వదిలిపెట్టి స్థూల శరీరాన్ని ఇక్కడే వదిలిపెట్టాడు. సూక్ష్మ కారణ శరీరాలు కర్మ బాకీ లేకపోవడం వలన ఇంకొక జన్మకి, జ్ఞానం వలన కర్మ నశించిపోయింది, భస్మం అయిపోయింది, కనుక పునర్జన్మకి ఆస్కారం లేదు. అది విదేహముక్తి అంటే పునర్జన్మ రాహిత్యం, విదేహముక్తి అనేటువంటిది ఉండదు ఆ జ్ఞానికి అని చెప్పారు. తర్వాత 5వ ప్రశ్నగా మరి అడుగుతున్నారు ఏమని, 13వ మంత్రంలో అజ్ఞాని ఏమవుతాడు, జ్ఞాని అంటే మళ్ళీ పునర్జన్మ ఉండదు, జీవన్ముక్తి విదేహముక్తి అన్నారు, అజ్ఞాని కథ ఏంటి? అందరూ వస్తున్నారా వేదాంతం క్లాసులకు? రావట్లేదు కదా. అందరూ జ్ఞానం పొందుతారా? పొందలేరు కదా. వేదాంతం క్లాసులకు వచ్చిన వాళ్ళకే పొందడం కష్టంగా ఉంది, రాని వాళ్ళకి ఇంకేముంది. కనుక అజ్ఞానులు మరణించిన తర్వాత వాళ్ళ ఇంద్రియాలు, వాళ్ళ సూక్ష్మ శరీరం, వాళ్ళ కారణ శరీరం ఏమవుతాయి, ఎక్కడికి వెళతాయి అనే ప్రశ్న. ఆ ప్రశ్నకి యాజ్ఞవల్క్య వారు సమాధానం చెప్పాలి. ఆ ప్రశ్న ఇక్కడ అడిగారు మొదటి భాగంలో. భవతి వరకు ఈ అజ్ఞాని యొక్క కథని ఆర్తభాగుడే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నారు? క్రిందటి వారం చూశాం యాజ్ఞవల్కేతి హోవాచే, ఆర్తభాగుడు యాజ్ఞవల్కుల వారిని అడుగుతున్నాడు, అత్ర అస్య పురుషస్య, ఈ అజ్ఞాని యొక్క, ఎప్పుడైతే అజ్ఞాని మరణిస్తాడో అప్పుడు మృతస్య అగ్నివాదప్యేతి, అజ్ఞాని చనిపోయినప్పుడు వాక్ అగ్నిలో చేరిపోతుంది అని ఆయనే చెప్తున్నాడు. చెప్పి చివరికి ఒక ప్రశ్న వేస్తాడు. ఇవన్నీ అర్థభాగుడే చెప్తున్నాడు, ఆయనకి తెలుసు ఏమేమిటని. అజ్ఞాని చనిపోయినప్పుడు ఆయన వాక్కు మాట్లాడే శక్తి అగ్ని నుంచే కదా వచ్చింది, అగ్నిలో చేరిపోతుంది. ఇక్కడ వాక్ అగ్నిలో చేరుతుందంటే ఏంటి? వాగ్ ఇంద్రియం అగ్ని సమష్టి దేవత, అగ్ని దేవతలో చేరిపోతుందా వాగ్ ఇంద్రియం అంటే? వాగ్ ఇంద్రియం చేరదు. వాగింద్రియంలో ఉన్నటువంటి వాక్ దేవత, అగ్ని దేవత సమష్టి అగ్ని దేవతలోకి వెళ్ళిపోతుంది. అది అర్థం. ఇక్కడ ఇంద్రియం అట్లాగే ఉంటుంది. మళ్ళీ ఇంద్రియం ఏమిటి, దేవత ఏమిటి అండి అంటే, ఉదాహరణకి ఇప్పుడు నా చెయ్యి ఉన్నది, ఇక్కడ పెన్ను ఉన్నది, పెన్ను తనంతట తానుగా వ్రాయలేదు, పెన్నుని చేతితో పట్టుకుంటేనే పెన్ను రాస్తుంది. పెన్ను చేతిలో లేకపోతే పెన్ను రాస్తుంది దానంతటది, కనుక పెన్ను నేను పట్టుకోవాలి, నేను పట్టుకుంటేనే అది రాస్తుంది, అవునా? అట్లాగే ఈ వాక్ శక్తి అనేటువంటిది తనంతట తాను మాట్లాడలేదు. వాగింద్రియం ఉన్నప్పటికీ కూడా వాగింద్రియం సూక్ష్మ శరీరానికి సంబంధించినది ఉన్నప్పటికీ కూడా అగ్నిదేవత అధిష్టాన దేవత వాగింద్రియాన్ని మాట్లాడేటట్లుగా చేయడానికి ఆశీర్వదిస్తుంది. అది అగ్నిదేవత అధిష్టాన దేవత మనం మాట్లాడేటట్లుగా చేస్తుంది. ఆ దేవత అందరికీ నోరు ఉంటుందండి, మూగివాళ్ళు ఎందున్నారు? అందరికీ నాలుగు ఉంది కదా, నోరు ఉంది కదా, మరి మూగివాళ్ళ సంగతి ఏమిటి? మరి మాట్లాడమేంట్రా అంటే అగ్నిదేవత అనుగ్రహం లేదు అని అర్థం. దానికి సంబంధించిన ఏదో పాపం చేసి ఉంటే పూర్వజన్మలో ఆ అగ్నిదేవత ఆ ఇంద్రియం మీద ఇంద్రియంలో కూర్చోదు, ఇంద్రియంలోకి రాదు. ఆ అగ్నిదేవత ఇంద్రియం వాగింద్రియం దగ్గరికి వస్తేనే వాక్కు మాట్లాడగలుగుతుంది. వాళ్ళు లేకుండా ఆ దేవతలు లేకుండా ఈ పని చేయదు. అది వాక్ అగ్ని దేవతల్లోకి వెళ్ళిపోతుంది. వాక్ దేవత ఇక్కడ ఉన్నటువంటి వెష్టి వాక్ దేవత అగ్నిదేవత సమష్టిలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడు? అగ్ని అని మరణించినప్పుడు. రెండు ఏం చెప్పారు, వాతం ప్రాణ. ప్రాణ అనేటువంటిది మనలో ప్రాణం ఉన్నది కదా, ఈ ప్రాణం ఏం చేస్తుంది, వాయు దేవతలో కలిసిపోతుంది. అంటే ఇక్కడ ప్రాణ దేవత ఉన్నది, ప్రాణం అట్లాగే ఉంటుంది. ప్రాణం ఉన్నా కూడా ప్రాణదేవత లేకపోతే వాయుదేవత ఈ ప్రాణం జడం, పనిచేయలేదు. అందుకని ప్రాణంలో ఉన్నటువంటి వాయుదేవత బయటికి వెళ్ళిపోతుంది ఎప్పుడు, మరణించిన తర్వాత. ఇక్కడ అది సూక్ష్మం. ఇంద్రియాలు వెళ్ళవు, ఇంద్రియాలు ఉంటాయి అట్లాగే, కానీ వాటిట్లో ఉన్న దేవతలు బయటికి వెళ్ళడం వలన అవి పనిచేయవు. అప్పుడు ఇంకా ఊపిరి తీసుకోవడం, గాలి తీసుకోవడం ఉండదు. ఎందుకయ్యా అంటే వాయుదేవత బయటికి వెళ్ళిపోయింది ఈ ప్రాణం అనేటువంటి సూక్ష్మ శరీరం నుంచి. ఇది రెండు, వెళ్ళినప్పుడు అంటున్నాడు. మూడోది ఏం చెప్పారు, చక్షుష ఆదిత్యం. చక్షురాదిత్యం, ఈ కళ్ళల్లో ఉన్నటువంటి చూసేటటువంటి శక్తి ఏదైతే ఉందో ఇంద్రియాలలో, చక్షురింద్రియంలో చూసే శక్తి ఎవరిది అంటే ఆదిత్యుడిస్తున్నాడు. ఆదిత్య దేవత మన కళ్ళల్లో ఉన్న ఆదిత్య దేవత సమష్టి ఆదిత్యలోకి వెళ్ళిపోతాడు. అందుకని ఆ దేవత అంశాలు ఉన్నాయి మన దగ్గర, ఆ దేవత యొక్క అంశం ఉంటుంది, కనపడదు కంటికి. గ్రుడ్డి వాళ్ళు కళ్ళు తెరిచే ఉంటారు, కళ్ళు పాపలు ఉంటాయి, వాళ్ళకు కూడా మనలాగే చూస్తూ ఉంటారు కానీ చూపు ఉండదు. ఏమిటి, కళ్ళు ఓపెన్ చేసే ఉన్నాయి కదా, కళ్ళు చూసే చూస్తున్నాడు కదా, ఏం దృష్టి లేదు అంటే ఆ యొక్క ఆదిత్య దేవత యొక్క ఆదిత్య దేవత ఇక్కడ కూర్చోలే వచ్చి కళ్ళల్లో, అందువల్ల చూడలేకపోతున్నాడు ఆ యొక్క వ్యక్తి మరణించినప్పుడు. గుడ్డివాడైతేనేమో ఆదిత్య దేవత ఏదో పాపం చేసి ఉంటే ఆదిత్య దేవత వచ్చి రాజు కూర్చోదు కళ్ళల్లో, అందుకని వీడి కళ్ళు లేని వాడిగానే పుడతాడు. ఆదిత్య దేవత వాడిని అనుగ్రహించదు. చక్షుః ఆదిత్యం, ఆదిత్యుడిలో కలిసిపోతుంది. చక్షు అంటే కళ్ళల్లో ఉన్నటువంటి సూర్యదేవత ఆ సమష్టి సూర్యదేవతలోకి వెళ్ళిపోతుంది. మనః చంద్రం, మనస్సులో ఉన్నటువంటి చంద్రదేవత. చంద్రదేవత మనసులో కూర్చుంటేనే మనసు పనిచేస్తుంది. అందరికీ మనసు ఉంటుంది కానీ పనిచేయదు కదా, ఎందుకంటే చంద్రదేవత లేకపోతే పనిచేయదు. మరణించిన తర్వాత ఆ చంద్రదేవత ఏం చేస్తుంది, ఇంకా నా జాబ్ అయిపోయింది అని చెప్పి సమష్టి చంద్రదేవతలోకి వెళ్ళిపోతుంది, సమష్టి చంద్రుల్లోకి వెళ్ళిపోతుంది. మనస్సు ఉంటుంది, అందులో దేవత ఉండదు పనిచేయించడానికి. తర్వాత దిశ శ్రోత్రం, ఈ చెవులలో ఉన్నటువంటి మనకు కనపడే చెవులు మాంసం గోళకం, ఇందులో ఒక ఇంద్రియం ఉంటుంది శ్రోత్ర ఇంద్రియం. ఆ ఇంద్రియం వెనకాల ఇంద్రియ దేవత అధిష్టాన దేవత. ఇంద్రియం ఒక సీట్ లాంటిది, పెద్ద ఒక సోఫా లాంటిది అనుకోండి, అందులో ఆ యొక్క దిగ్ దేవత కూర్చొని ఉంటుంది. ఎప్పుడైతే మనిషి మరణిస్తాడో ఆ దిగ్దేవత ఏం చేస్తుంది, చెవుల్లో నుంచి బయటికి వెళ్ళిపోదు. అందుకని చెవిటి వాళ్ళకి కొంతమందికి చెవులు ఉంటాయి, ఇంద్రియము ఉంటుంది కానీ దేవత యొక్క అనుగ్రహం ఉండదు, అందుకని చెవుడుగా వాళ్ళుగా పుడతారు. ఏదైనా పాపాలు చేస్తే ఆ దేవతలు వచ్చి వాళ్ళని అనుగ్రహించరు. గుడ్డి వాళ్ళు గానో, కుంటి వాళ్ళు గానో, చెవిటి వాళ్ళు గానో, మూగి వాళ్ళు గానో, పుడతారు. ఆ జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో ఊహించండి. అన్నీ ఉన్న మనకే దుర్భరంగా ఉంటే ఇంకా వాళ్ళకి ఎట్లా ఉంటుంది? మీరు చిన్నప్పుడు ఎంత చూసుంటారు మూగి వాళ్ళని, పాపం మాట్లాడలేరు వాళ్ళు. చెవిటి వాళ్ళకి అసలు ఏమీ తెలియదు, వినలేరు. గురిటి వాళ్ళకి అంతకంటే చూడలేరు. 99.90% జ్ఞానం మన కళ్ళ ద్వారానే పొందుతాం. మనకు అన్నీ ఇచ్చినా కూడా మనం దుఃఖపడటానికి ఫస్ట్ క్లాస్కి దుఃఖపడతాం. కళ్ళిచ్చాడు, చెవులిచ్చాడు, నోరిచ్చాడు భగవంతుడు, ఇంకా ఎందుకురా బాధపడతామంటే బాధపడతాం. అది తర్వాత మనశ్చంద్రం అయిపోయింది, సుదిశ శ్రోత్రం, పృథివీ గుం శరీరం. ఈ శరీరం ఎక్కడికి కలిసిపోతుంది అంటే ఈ శరీరం పృథివీలో కలిసిపోతుంది. పృథివీలో కలిసిపోతుంది. పృథివీ దేవత, ఆకాశమాత్మ. ఈ హృదయం ఎక్కడ కలిసిపోతుంది? ఆత్మలో కలిసిపోతుంది. అలా ఎదురుగా వేసుకోండి కావాలంటే చైర్స్. హృదయ ఆకాశం, హృదయం అనేటువంటిది మన యొక్క హృదయం ఆకాశంలో కలిసిపోతుంది, ఆకాశంలో లీనమైపోతుంది. హృదయాకాశం భూతాకాశంలో కలిసిపోతుంది. మన హృదయంలో ఆకాశం ఉంది కదా, ఇది భూతాకాశంలో కలిసిపోతుంది, సమస్తి ఆకాశంలో. మనస్సు చంద్రుడిలో, శ్రోత్రాలు దిక్కులలో, అట్లా కలిసిన తర్వాత పోతుందో. అప్పుడు తర్వాత ఇంకా ఏమిటి? వెంట్రుకలు, శరీరం మీద ఉన్న వెంట్రుకలు. ఔషధీయ, ఈ యొక్క చెట్లు చామలు ఉంటాయి కదా, వాటిట్లో కలిసిపోతాయి. అదేవిధంగా లోమాని, లోమాని కూడా అనే మరొక రకమైనటువంటి వెంట్రుకలు. శరీరంలో రెండు భాగాలు వెంట్రుకలు, అటువంటి వెంట్రుకలు కూడా. తల మీద ఉండే వెంట్రుకలు కేశాహ, ఒంటి మీద ఉండే వెంట్రుకలు లోమాని. దీనికి తేడా ఉంది చూడండి. తల మీద ఉండే వెంట్రుకలని కేశాహ అంటారు, శరీరం మీద ఉండేటటువంటి లోమాని. ఈ కేశాలు అనేటువంటివి వనస్పతుల్లో కలిసిపోతాయి. వనస్పతి దేవత, చెట్లు కూడా దేవతలు, అవన్నీ దేవతలే. అందుకే వాటికి నమస్కారం చేస్తాం మనం. కలిసిపోయినప్పుడు ఏమిటి? తర్వాత శుక్ర శోణితాలలో కలిసిపోతాయి. శుక్రం శోణితాలు జలంలో కలిసిపోతాయి, జలదేవతలో కలిసిపోతాయి. ఇవన్నీ జ్ఞాన ఇంద్రియాలు, కర్మ ఇంద్రియాలు ఇవన్నీ కూడా కలిసిపోతాయి. అప్పుడు ఆ పురుషుడు ఎక్కడుంటాడు అని ప్రశ్న. సహా పురుషః క్వాయం, అయం పురుషః క్వా భవతి ఇతి తదా. తదా అంటే మరణించినప్పుడు. తదా మరణించినప్పుడు ఎక్కడ ఉంటాడు? ఇంతవరకు క్రిందటి వారం చూసాం, ఇప్పుడు సమాధానం చెప్పాలి. చదువుతాం మంత్రం అక్కడి నుంచి. ఆహార సోమ్యం, మధ్యలో ఎక్కడ ఆపాం? భవతి దగ్గర ఆపాం, 13వ మంత్రం. ఆహార సోమ్యం హస్తమార్త భాగం ఆవామేవైతస్యం వేదిష్యావహం నావేతత్ సజతైతి తౌహోత్క్రమ్యం మంత్రయాం చక్రాతే తౌహం యదూచతుః కర్మహైవ తదూచతుః. అథ ఆత్మ ప్రశంసతుః, సారీ, అథ యత్ ప్రశంసతుః, ప్రశంసతుః కర్మహైవ తత్ ప్రశంసతుః, తత్ ప్రశంసతుః ప్రశంసతుః పుణ్యో వై పుణ్యేన కర్మణా భవతి పాప పాపేనేతి తతోహ జారత్కారవః ఆర్తభాగ ఉపరరామ. ఆహార ఆహార సౌమ్య హస్తమార్తభాగ ఆర్తభాగుణ్ణి తన చెయ్యి పట్టుకొని రమ్మని చెప్తున్నారు యాజ్ఞవల్కుల వారు. హస్తం ఆహార, నా చెయ్యి పట్టుకోండి, నాతో పాటు రండి అంటున్నారు. ఎందుకు అన్నారు, ఆవామే వైతస్య భేదిష్యావహ. ఈ యొక్క విషయాన్ని ఇప్పుడు మీరు అడిగినటువంటి విషయాన్ని అజ్ఞాని శరీరం మరణించినప్పుడు అతని సూక్ష్మ శరీరం కారణ శరీరం ఏమవుతుంది, ఎక్కడికి వెళ్తాడు, మళ్ళీ జన్మ ఉన్నదా, ఉంటే ఆ జన్మ ఎత్తుకునే వరకు మళ్ళీ ఏం చేస్తుంటాడు అని అడిగారు కదా, అది తర్వాత చెప్తాను, ముందు నాతో పాటు రండి బయటకు అన్నాడు. చేయి పట్టుకొని, నా చేయి పట్టుకోండి రండి అన్నాడు, మీతో మాట్లాడతాను. నౌ ఏతత్ సజన ఇతి, ఈ విషయాన్ని మన ఇద్దరమే డిస్కస్ చేసుకోవాలి. నౌ అంటే మన ఇద్దరమే, ఆవాం నౌ అన్నాడు. నౌ అంటే ఇంగ్లీష్ నౌ కాదు, ఇప్పుడు మనిద్దరమే ఈ విషయాన్ని మాట్లాడుకోవాలి. కానీ సజన న అంటే జనులు ఉన్నటువంటి చోట వద్దు ఈ విషయాన్ని, ఎందుకంటే ఈ విషయం నేను చెప్పబోయేది చాలామందికి కన్ఫ్యూజన్గా ఉంటుంది. అందుకని విజన ప్రదేశానికి వెళదాం, ఎవరు లేని చోటికి. సజన అంటే జనేన సహ వర్తతే సజన, విజన అంటే విగతాహ జనాహ యస్మాత్ దేశతః, ఎక్కడైతే జనం ఉండారో అక్కడికి వెళదాం. అప్పుడు మీరు నేను ఈ విషయాన్ని డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు అందరి ముందు వద్దులేండి, ఈ విషయం అందరి ముందు మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు అని చెప్పి, న సజన ఇతి తౌహ ఉత్క్రమ్యే మంత్రయాం చక్రాతే. వాళ్ళిద్దరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయి తర్వాత చర్చించుకుంటారు. చర్చించుకొని ఈ విధంగా యాజ్ఞవల్కుల వారు ఆయనకి ఈ విధంగా సమాధానం చెప్పారు అని. ఏమని చెప్పారట, తౌహ యదూచుతుః కర్మహైవ తదూచతుః. ఏం చెప్పారు యాజ్ఞవల్కుల వారు ఆయనకి, ఎక్కడికి వెళుతుందయ్యా అంటే ఇంద్రియాలన్నీ కూడా కారణ శరీరంలోకి వెళ్ళిపోతాయి. కర్మ అనేటువంటిది కారణ శరీరంలో ఉంటుంది, ఆ కర్మలోకి వెళ్ళిపోతాయి ఈ ఇంద్రియాలన్నీ కూడా. అజ్ఞాని కదా, కనుక కర్మ బాకీ ఉన్నది కదా, ఆయనకి సంచిత కర్మ ఉంది కదా. ఇప్పుడు ప్రారంభం అయిపోయింది, శరీరం మరణించింది, సంచితం అంతా ఇంకా పోలేదు కదా అజ్ఞానం వలన. అప్పుడు ఆ సంచితం అనేది ఎక్కడ ఉంటుందంటే కారణ శరీరంలో ఉంటుంది. సంచిత కర్మకి మరొక పేరు కారణ శరీరం, కారణ శరీరానికి మరొక పేరు సంచిత కర్మ. కర్మ సంచిత కర్మ ఉంటుంది, ఆ సంచిత కర్మ కారణ శరీరంలో ఉంటుందండి. ఇంద్రియాలన్నీ కూడా వాటితో పాటే ఉంటాయి, అంటే కర్మతో పాటే ఉంటాయి. జ్ఞాన ఇంద్రియాలు కర్మ ఇంద్రియాలన్నీ కర్మతో పాటే కూర్చొని ఉంటాయి. అమ్మ కర్మ, నెక్స్ట్ జన్మ ఏమిస్తావో నువ్వు, సంచితంలో ఏముందో తెలియదు, ఆవిడ ఏ జన్మ ఏది ఇస్తే ఆ దాన్ని తీసుకుని ఆ శరీరంలోకి వెళ్ళి కూర్చుంటాయి మళ్ళీ. ఈ ఇంద్రియాలన్నీ కూడా ఆ కర్మతో పాటే ఉంటాయి. ఎక్కడ ఉంటాయి, సూక్ష్మ శరీరం కూడా కారణ శరీరంలోనే ఉంటుంది. అందుకనే మనం నిద్రపోయేటప్పుడు చూడండి, గమనించండి, ఇంద్రియాలు ఏం పనిచేయవు. ఇప్పుడు పైన చెప్పిన ఇంద్రియాలు ఏవి కూడా పనిచేయవు, ఒక ప్రాణం మాత్రం పనిచేస్తూ ఉంటుంది ప్రారంభం వలన. అవునా, చనిపోయినప్పుడు ఆ ప్రారంభం అయిపోవడం వలన అది కూడా పోయింది. అందుకని నిద్రపోవడం అనేది మరణంతో సమానం. చెప్పాను కదా ఒకసారి, కొంత ఆస్తికులు ఉంటారు సరే, కొంచెం ఆచారం గల వాళ్ళందరూ కూడా నిద్రపోయిన చోటుని శుద్ధి చేస్తారు ఉదయాన్నే లేచి. అందుకని స్నానం చేయకుండా ఏం తినకూడదు. ఉదయాన్నే లేచిన తర్వాత ఇది అశౌచం శరీరం, ఎందుకంటే శవంలాగా మారిపోయి వచ్చింది. మళ్ళీ ఆల్మోస్ట్ శవంలాగానే కదా, శవంలాగా పడున్నాడండి వాడు, అంత నిద్రపోతున్నాడు ఏం తెలియకుండా అంటారు చూసారా. అది అమంగళం కనుక అక్కడ శుద్ధం చేస్తారు ఆ ప్లేస్ని. వీడు లేస్తాడు పొద్దున్నే, అప్పుడు ఎక్కడికి పోతుంది ఈ సూక్ష్మ శరీరం? ఇంద్రియాలన్నీ పనిచేయకుండా అంటే కారణ శరీరంలో ఉంటాయి. బ్రతికున్నప్పుడే చూడండి, అదేవిధంగా మరణించిన తర్వాత ప్రారంభం అయిపోవడం వలన ఆ ప్రాణాలు కూడా వెళ్ళిపోతాయి, అంతే తేడా. మరణించడానికి నిద్రపోవడానికి ఏమిటి తేడా తెలిసిందా ఇప్పుడు? ఎప్పుడు చెప్పలే ఈ పాయింట్. మరణించడానికి నిద్రపోవడానికి ఏమిటయ్యా తేడా అంటే, మరణించినప్పుడు ప్రాణాలు ప్రారంభం అయిపోవడం వలన మరణిస్తుంది శరీరం, సూక్ష్మ శరీరం స్థూల శరీరం విడిపడతాయి మరణించడం వలన. విడిపడినప్పుడు ఆ సూక్ష్మ శరీరం కారణ శరీరంలోకి వెళ్ళిపోతుంది. ఎంత వెళుతుందంటే కారణ శరీరంలో సంచిత కర్మ కూర్చొనుంది మూట మూటగా. మళ్ళీ నెక్స్ట్ జన్మ రావడానికి ఆ సంచితంలో ఏదో క్యూలో ఉంటుంది కర్మ రెడీగా. నువ్వు ఎక్కడ పుట్టాలి, ఏ ఊళ్ళో పుట్టాలి, ఏ తల్లిదండ్రులకు పుట్టాలి, ఎటువంటి వాతావరణంలో పుట్టాలి, ఎటువంటి శరీరంతో పుట్టాలి, ఎటువంటి రంగుతో పుట్టాలి, ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. ఆ కర్మ రెడీగా లైన్లో ఉంటుంది వాడి క్యూలో, మిగతా కర్మలన్నీ వెనకాల ఉంటాయి. ఇది రన్నింగ్ రేస్ చూసారా, పరిగెత్తడానికి రెడీగా ఉంటారు, పరిగెత్తడానికి రెడీగా కూర్చొని ఉంటారు మోకాల మీద. అది ప్రారంభ కర్మ అన్నమాట. రన్నింగ్కి రెడీగా ఉంటుంది ప్రారంభ కర్మ. ఆ ప్రారంభ కర్మ సంచితంలో ఏ ప్రారంభంగా మారబోతున్నదో దానికోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఈ కర్మ. కర్మ కర్మ పోయి అక్కడ కారణ శరీరంలో కూర్చుని దాంతోపాటు ఇంద్రియాలన్నీ రెడీగా ఉంటాయి. నెక్స్ట్ జనం శరీరం వచ్చిందనుకోండి, ఈ స్థూల శరీరం, ఆ స్థూల శరీరం ఎలా రావాలని ఎవరు నిర్ణయిస్తారు? కొంతమంది అంటారు వీళ్ళ స్వభావం నిర్ణయిస్తుందని అంటారు, కొంతమంది ఈశ్వరుడు నిర్ణయిస్తారని అంటారు కొంతమంది. అట్లా కాదుట, కర్మ నిర్ణయిస్తుందట అని శాస్త్రం చెప్తున్నది. మనం దాన్ని బట్టి తెలుసుకోవాలి. దేన్ని తెలుసుకోవాలి? ఈ యొక్క కర్మలు అనేటువంటివన్నీ కూడా ఈశ్వరుడి వల్ల కాదు, స్వభావం వలన కాదు. తర్వాత కాలం నిర్ణయిస్తుందంటారు. కాలం కూడా నిర్ణయించదు, మన కర్మే నిర్ణయిస్తుంది. ఎప్పుడు చేసిన కర్మ, పోయిన జన్మలో చేసిన కర్మ, క్రిందటి జన్మలలో చేసిన కర్మ నిర్ణయిస్తుంది అన్నారు. కనుక కళ్ళతో కళ్ళున్నవాడుగా పుడతాడా మూగివాడుగా పుడతాడో, లేకపోతే బల్లి నల్లి కుక్క పిల్లిగా పుడతాడో, ఏ శరీరమా మనుష్య శరీరమా ఆ కర్మ నిర్ణయిస్తుంది. అది ఈశ్వరుడు కూడా నిర్ణయించాడు. పాపం ఈశ్వరుడు కూడా మన కర్మ ముందు ఆయన దాసోహం, నేనేం చేయలేను నీ కర్మ. అందుకన్న వాళ్ళు మన వాళ్ళు అంటుంటారు, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ. ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అది? పుణ్యేన పుణ్యం పాపేన పాపం అని చెప్తున్నారు. చూడండి, మంత్రయాం చక్రాతే, అప్పుడు వాళ్ళిద్దరు చర్చించుకొని మాట్లాడుకొని తౌహ యదూచతుహు, అప్పుడు ఈయన వాళ్ళిద్దరు ఏం చెప్పుకున్నారు చివరికి ఫైనల్గా అంటే, కర్మే ప్రశంసతుహు, అందరూ కూడా కర్మే కారణం కర్మే కారణం చెప్తారు, దీన్ని కర్మే స్తుతి చేయబడిందిట. ఆహా, నెక్స్ట్ జన్మ రావడానికి ఈ కర్మకి ఇంత బలం ఉన్నదా, ఇంత శక్తి ఉన్నదా అని చెప్పి, ఆహా అందుకని ఆయన మంచి పనులు చేయని చెప్తారు మన వాళ్ళు. వీడికి బుద్ధి వస్తుందా రాదు? ఇప్పుడు ఉన్నటువంటి డిస్పారిటీస్ అన్నిటికీ ఇవన్నిటికి కారణం ఏమిటంటే నీ కర్మే అన్నారు. ఇక్కడే అనుభవిస్తుంటారు కొంతమంది, చూసారా? బ్రతికుండంగానే కొంతమంది అనుభవిస్తారు వాళ్ళ యొక్క పాపానికి, కొంతమంది తర్వాత అనుభవిస్తారు అంతే. అది చెప్తున్నారు ఊచతుహు అథ యత్ ప్రశంసతుహు. కర్మనే పొగడబడింది, కర్మే కారణం అని చెప్పబడింది. కర్మ హైవ తత్ ప్రశంసతుహు, తత్ ప్రశంసతుహు అన్నారు. ఈ కర్మే ప్రశంసింపబడింది. ఎలా ప్రశంసింపబడింది? పుణ్యేన పుణ్యోవై పుణ్యేన అంటే పుణ్యం చేసుకుంటే సుఖం. పుణ్యం అంటే రెండవ పుణ్యం ఏమిటంటే సుఖం. కనపడని సుఖం పుణ్యం, కనపడే పుణ్యం సుఖం. కనపడని సుఖం పుణ్యం, కనపడే సుఖం మనం అనుభవించే సుఖం పుణ్యం. కనపడనటువంటి మనకు సుఖం తెలియదు ముందుగా, అది ఏ రూపంలో ఉంటుంది? కనపడని సుఖం పుణ్య రూపంలో ఉంటుంది, కనపడే పుణ్యం సుఖరూపంలో ఉంటుంది. అంతే తేడా. పుణ్యేన పుణ్య పుణ్యో వై కర్మణ భవతి అంటే పుణ్యకర్మణ భవతి. పుణ్యకర్మణ పుణ్యేన కర్మణ పుణ్య భవతి సుఖం భవతి, సుఖం వస్తుంది. పాప పాపేన కర్మణ మనం సప్లై చేసుకోవాలి. పాపకర్మం వలన దుఃఖం, పాప అంటే దుఃఖం. పాపేన పాప అంటే పాపం వలన దుఃఖం వస్తుంది అని అర్థం. పాపకర్మల వలన దుఃఖ ఫలాన్ని అనుభవించి తీరాలి. అది ఏ రూపంలో వస్తుంది? వ్యాధి రూపంలో కూడా రావచ్చు. ఏ వ్యాధి రావాలి, ఎప్పుడు రావాలి, ఎక్కడ రావాలని రెడీగా కూర్చుంటుంది. అది దుఃఖాన్ని ఇవ్వాలి కదా మరి, అందుకని రెడీగా ఉంటుంది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, దానికి ఏం చేస్తుందో తెలియదు, మనకు జాగ్రత్తగా ఉండాలి. పాపేన తతో జారత్కారవ ఆర్తభాగ ఉపరరామ. ఈ విధంగా ఎప్పుడైతే ఆయన సమాధానం చెప్పారో, ఎవరు యాజ్ఞవల్క్యుల వారు చెప్పిన తర్వాత ఆర్తభాగుడికి ఇంకేం ప్రశ్నలు లేవు, అన్నీ సమాధానాలు చెప్పేశారు. జ్ఞానికేమో మనం చెప్పాము, ఆత్మదృష్ట్యా జ్ఞాని బ్రహ్మలో కలిసిపోతాడు, అనాత్మదృష్ట్యా ఈశ్వరుల్లో కలిసిపోతాడు జ్ఞానం రావడం వలన. అజ్ఞాని అయితే ఆత్మలోనూ కలవడు, ఈశ్వరులోనూ కలవడు. ఎక్కడ కలుస్తాడంటే కారణ శరీరంలోకి పోతాడు, తన కారణ శరీరంలోనే ఉంటాడు. కర్మతో పాటు రెడీగా ఆ ఇంద్రియాలన్నీ మళ్ళీ రెడీగా వస్తాయన్నమాట. ఎప్పుడైతే మనం ఇల్లు సర్దుకుంటాం, ప్యాకెట్ చేసుకుంటాం కదా, మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ప్యాకెట్ అంతా విప్పుతాం. ఎక్కడెక్కడ ఏది పెట్టాలో కరెక్ట్గా అది పెట్టాలి. టీవీ పెట్టే చోట టీవీ పెడతాం, వాషింగ్ మిషన్ పెట్టే చోట వాషింగ్ మిషన్ పెడతాం, గ్యాస్ స్టవ్ ఎక్కడ పెట్టాలి, డైనింగ్ రూమ్లో పెట్టాం, కిచెన్ రూమ్లో పెడతాం, సోఫా సెట్ ఎక్కడేస్తాం, కిచెన్లో వేయం కదా, గ్రీన్ రూమ్లో పెద్ద హాల్లో వేస్తాం. అట్లాగే ఇంద్రియాలన్నీ కూడా మరణించిన తర్వాత ప్యాక్ చేసి ఉన్నాయి లోపల కర్మ. ఈ కర్మ ఏం చేస్తుందంటే దాని ఈ కర్మ ఈ శరీరంలోకి వెళ్ళు, ఆ ఇంద్రియంలో అట్ల కూర్చో ఇక్కడ కూర్చో, నువ్వు పాపం చేసావు పోయిన సంవత్సరం పోయిన జన్మలో, నీకు ఆ దేవత రాదు, ఇంకెంతే నీ గుడ్డి వాడివి, ఈ దేవత రాదు నువ్వు, లేక చెవిటి వాడివి, లేకపోతే ఏదైనా పాపం చేసి ఉండితే కాలు వంకరో చెయ్యి వంకరో ఇట్లాంటివన్నీ వస్తాయి. ఈ రకరకాలైనటువంటివన్నీ కర్మ డిజైన్ చేస్తుందన్నమాట. నీకు ఏ శరీరం కావాలని నీ మనస్సు కూడా, మనస్సు ద్వారానే కదా చేస్తున్నావు. ఆ మనస్సు కూడా మంచి ఆలోచన చేస్తూ ఉంటే మళ్ళీ మంచి శరీరం వస్తుంది, లేకపోతే మనిషి శరీరం వస్తుందనే చెప్పలేము. ఆ క్యూలో ఒకవేళ వీడు చేసిన కర్మలకి మనిషి శరీరం పనికిరాదు, కుక్కో నల్లో బెల్లో ఏదో ఆ శరీరంలో అయితే ఈ కర్మకు సూట్ అవుతుందంటే మరి ఆ శరీరమే వస్తుంది. కనుక ఒక్కొక్క కర్మకి ఒక్కొక్క శరీరం సూటబుల్గా ఉంటుంది. అప్పుడు ఆ కర్మ నిర్ణయించింది నీకు ఫలానా శరీరం ఇస్తాను బో అంటుంది. ఎక్కడ అంటావు, నీళ్ళల్లోనా? ఆ నీళ్ళల్లో నీకు, నీకు నీళ్ళల్లోనే అన్నారు. అందుకని కొన్ని జీవరాశి నీళ్ళలో పుడతాయి చూడండి, కొన్ని జీవరాశులు మట్టిలో పుడతాయి. పాపం చేస్తే వానపాములాగాను, లేకపోతే ఎన్ని పురుగులు ఉన్నాయి నీ మట్టిలో చూడండి, మట్టి తవ్వితే చూడండి ఎన్ని పురుగులు వస్తాయో. వాళ్ళందరూ ఎవరు? మన ఫ్రెండ్స్. ఒకప్పుడు జీవులే వాళ్ళు కూడా, మనిషిగా పుట్టి మనుజుడై పుట్టి అని ఒక పాట ఉంది కదా, మనుజుడై పుట్టి అని అన్నమాచార్యుల వారి కీర్తన. మనిషిగా పుట్టి పాపాలు చేయడం వలన మళ్ళీ ఆ పురుగుల్లాగా పుట్టాడు. ఆ పురుగుల్లాగా పుట్టి మళ్ళీ ఇంకేం పాపం పుణ్యం ఏం చేయలేడు అప్పుడు. ఆ శరీరం అంతటా అయిపోతుంది. నెక్స్ట్ జన్మలో మళ్ళీ మనుష్య జన్మ రావచ్చు. ఎందుకంటే ఆ క్యూలో ఒకవేళ పుణ్యకర్మ ఉన్నదనుకోండి ఆ సంచితంలో, అప్పుడు ఓకే నెక్స్ట్ ఓకే గో ఫర్ గుడ్ బర్త్, వెళ్ళి క్లాస్కి వెళ్తావా చదువుకుంటావా చదువుకో, లేదా మళ్ళీ రెడీగా ఉంటుంది థర్డ్ సంచిత కర్మలో. అప్పుడు మళ్ళీ ఏమవుతుందంటే క్రొకడైల్ అన్నాడు, ముసల్లాగా పుడతావో ఏనుగులాగా పుడతావో తెలియదు. అందుకని ఈ జన్మ తప్పిపోతే మళ్ళీ ఏ జన్మ రావడానికి సంచితం ఉన్నదో మనకు తెలియదు. కనుక పాపం గనక ఉంటే దుఃఖాన్ని ఇచ్చేటటువంటి శరీరాన్ని పొందుతావు. కనుక మనుష్య జన్మ మాత్రమే పుణ్యాన్ని సంపాదించుకునే అర్హత ఉన్నది, మరే జన్మకి లేదు. మనుష్య జన్మ పొందిన తర్వాత ఆ సంచితాన్ని కూడా మొత్తాన్ని ఊర్ధ్వమూలం అధశాఖం జ్ఞాన కత్తితో నరకాన్ని ఆ సంచితం మొత్తాన్ని ఈ యొక్క సంసార వృక్షానికి కారణమైనటువంటి సంచితాన్ని జ్ఞానం ద్వారా భస్మం చేయాలి. చేస్తే అప్పుడు నెక్స్ట్ మనకు మళ్ళీ ఏం ఈ పాతాళలోకం జన్మలు వద్దు, ఊర్ధ్వలోకం జన్మలు వద్దు, మనుష్యలోకంలో పడి మళ్ళీ బాధలు వద్దు, ముసలితనము వ్యాధి ఇవన్నీ వస్తాయి. అందుకని యథాకర్మ యథాశ్రుతం అన్నారు. నీ కర్మలు ఎలా ఉంటే నీ జన్మ అలా ఉంటుంది, నీ సుఖదుఖాలు కూడా అలాగే ఉంటాయి. ఎందుకంటే ఇంత సుఖపడుతున్నాను కష్టపడుతున్నానంటే ఏం లేదు, నీ పుత్రుడి రూపంలోనో పుత్ర రూపంలోనో వస్తాయి అవన్నీ, సుఖం కానీ దుఃఖం కానీ. ఏ విధంగా వస్తాయంటే పత్ని రూపంలో ఆరు పతి రూపంలో పుత్ర రూపంలో పుత్రీ రూపంలో ఏదో విధంగా మనకు వాళ్ళు వస్తారు. అంతేకాని వాళ్ళెవ్వరూ కారణం కాదు నిజంగా. అవునా, ఈ కర్మ ఏం చేస్తుందిట, ఈ కాలం గ్రహాలు ఇవన్నీ కాదు కారణం, కాలము కాదు అంటే స్వభావం. కాలానికి ఈశ్వరుడికి అసలు సంబంధమే లేదా మరి కర్మతో అంటే, ఉన్నది కర్మ వాటిని ఉపయోగించుకుంటుంది. కాలాన్ని ఉపయోగించుకొని కర్మ ఏం చేస్తుంది, ఆ కాలాన్ని ఏ టైంలో పుట్టాలి వీడు, నెక్స్ట్ మంచి నక్షత్రంలో పుట్టాలా మంచి కాలంలో పుట్టాలా రాహుకాలంలో పుట్టాలా, ఈ కాలం అనే దాన్ని కర్మ ఉపయోగించుకుంటుంది. ఒకవేళ పాపం చేస్తున్నాడు అనుకో, పాపకర్మ ఉన్నది అందులో, ఆ పాపకర్మ ఏం చేస్తుంది, ఆ కాలంలో ఉన్నటువంటి చెడు కాలాన్ని ఉపయోగించుకుంటుంది. చెడు కాలాన్ని ఉపయోగించుకొని ఆ కాలంలో వీడికి నష్టం వచ్చేట్లు చేస్తుందన్నమాట. అందుకని నక్షత్రాలు దోషం ఇవన్నీ కారణం ఆ పాపకర్మ కాలాన్ని అట్లా ఉపయోగించుకుంటుంది. కాలం కర్మ మీద ప్రభావం చూపించదు, కర్మ కాలాన్ని ఉపయోగించుకొని రాహుకాలమా, వీడు పాపకర్మ చేస్తుంటే వీడికి 7 సంవత్సరాలు శని పట్టుకో పట్టుకో, వీడి స్వభావం ఇట్లా ఉండాలి, ఈ కర్మ చేయడం వల్ల వీడు ఇట్లా ప్రవర్తిస్తాడు రేపు అలా. అందుకే ఈశ్వరుడు కూడా, ఈశ్వరుని కూడా ఉపయోగించుకుంటుంది కర్మ. ఈశ్వరుని వీడిని ఎంత అనుగ్రహించాలి ఏమిటని చెప్పి కర్మ నిర్ణయిస్తుంది. వీడు పాపం చేశాడు అనుగ్రహించవాక అని చెప్తుంది. అంత పాపం చేసిన అనుగ్రహించకపోయినప్పటికి కూడా వీడు మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ జన్మలో చేశాడే అనుకో మంచి, మనుష్య జన్మ వస్తే, లేకపోతే ఏమండి మన చుట్టూ ఎన్ని జీవరాశులు ఉన్నాయో తెలుసా. పొద్దున్నే మనం లేవంగానే బయటకు వచ్చామనుకోండి, కోళ్ళ నేసుకొని వ్యాన్లో తీసుకుపోతుంటాడు, ఎన్ని కోళ్ళు వేస్తారు తెలుసా అందులో, దేనికో తెలిసావండి, ఒక అరగంటలో అన్నింటినీ చంపేస్తారు. రోజుకి ఎన్ని కోళ్ళు ఎన్ని మేకలు ఎన్నింటిని చంపుతున్నారు, ఎన్ని కోడిగుడ్లు, ఏమిటో ఆ జీవరాశులన్నీ వాటి జీవిత కథ ఏమిటి, పాపకర్మ. ఇలా తెలిస్తే మనిషి ఈ మనిషి జన్మని వృధా చేసుకుంటాడా, ఇంకా మళ్ళీ ఏమై పుడతావో తెలియదు నాయన, బెడ్ కింద నల్లిలాగా పుట్టచ్చు, నల్లిలాగా పుట్టి అందరూ కొడుతూ ఉంటాడు, తేలులాగా పుడతాడో పాములాగా పుడతాడో లేకపోతే అదేమిటి కొండ చిలువలాగా పుడతాడో తెలియదు. అదే అంత తేలిక కాదు జన్మని, జన్మరాహిత్యం అనేటటువంటి అంత తేలిక కాదు. వేదాంతం క్లాస్ని చాలా తేలిగ్గా తీసుకుంటారు జనం, తెలియక పాపం అజ్ఞానంతో ఆ మాయా మోహినిలో పడి పాపేనా పోని, ఇప్పుడైనా పాపం చేయవాకురా అంటే చేస్తూనే ఉన్నారుగా అక్రమాలు, మనుషులు ఎన్ని పాపకర్మలు చేస్తున్నాడు, ఎందుకు చేస్తాడు చూడండి. ఒక వ్యక్తి పాపకర్మలు చేసి తను బాధపడుతూ అవతల వాళ్ళని బాధ పెడుతూ ప్రపంచానికి హాని చేస్తున్నాడు అంటే ఈ శాస్త్రం చదవకపోవడం వలన, కర్మసిద్ధాంతం తెలియకపోవడం వలన. అర్థమైందా? కనుక కర్మసిద్ధాంతం తెలియకపోతే, వ్యక్తికి పాపపుణ్యాలు తెలియకపోతే మళ్ళీ పాపమే చేస్తూ ఉంటాడు. ఇంద్రియాలకు బానిసైపోయి అతిగ్రహాలు పట్టుకుంటాయి వాటిని, మళ్ళీ పాపం చేయడం వలన మళ్ళీ నరకాన్ని అనుభవిస్తూ ఉంటాడు. కనుక ఈ కర్మసిద్ధాంతము, ఈ శాస్త్రం చెప్పినటువంటిది ఎంత అవసరమో మానవాళికి మీరు గుర్తించండి. ఈ చదువు విద్య లేనివాడు వింత పశువు అంటే ఇది. ఆత్మవిద్య లేనివాడు వింత పశువే కదా. మరి ఒక వ్యక్తిని సంస్కరించాలి అంటే, మారాలి అంటే ఈ కర్మసిద్ధాంతం కావాలి. మనిషి మనిషి కావాలి, మనిషి మనిషిగా జీవించాలన్నా కూడా ఈ కర్మసిద్ధాంతం కావాలి. ఇళ్లల్లో కూడా, కుటుంబంలో కూడా ఒక వ్యక్తి ఎందుకు పాపకర్మ చేస్తాడు, ఎందుకు అవతల వాళ్ళని బాధ పెడతాడు, ఇది తెలియకనే కదా. ఇప్పుడు నేను చేసే కర్మ పాపకర్మ బాధిస్తున్నాను అందరినీ అంటే పాపకర్మ ఇది, హింసిస్తున్నాను, ఇది నా దగ్గరికే వస్తుంది మళ్ళీ, నేనే అనుభవించాలని తెలిస్తే చేస్తాడా? అది తెలియకపోవడం. అందుకే పుణ్య పాప భయం ఉండాలి, పాప భయం ఉండాలి. పుణ్య భయం కాదు, పాప భయం. పాప భీతి ఉన్నదిరే అని కానీ అడుగుతారు. పాపం చేసి తప్పు చేస్తుంటే ఏమంటారు మన వాళ్ళు, అసలు వాడికి పాప భీతే లేదండి అంటున్నాడు. కంసుడిని ఏమన్నారు, కంసుడికి పాప భీతి లేదన్నారు. పసిపిల్లల్ని చంపుతుంటే మరి పాప భీతి లేకపోతేనే కదా చేస్తాడు. కనుక ఏ వ్యక్తి అయినా ఎప్పుడైనా క్రూర కర్మలు చేస్తున్నాడు అంటే వాడికి పాప భీతి లేదు అని అర్థం. పాపం అంటే భయం లేదు అంటే, పాప కర్మలు చేస్తే ఈ పాప కర్మ నేను అనుభవించాలి ఒక రోజుకి, మళ్ళీ నా దగ్గరికే వస్తుంది అని భయం ఉంటే వాడు చేస్తాడా? చేయడు కదా. అందుకని మన వాళ్ళు చిన్నప్పటి నుంచే పాప భీతిని పెంచుతారు మనకు. ఒరే దాన్ని చంపవాకురా పాపం వస్తుంది, ఆ చీమను చంపవాకురా పాపం వస్తుంది, ఆ కుక్కని కొట్టవాకురా పాపం వస్తుంది, ఇవే నేర్పేవాడు మనకు పెద్దవాడు. అవునా, వాడిని తిట్టవాకురా పాపం వస్తుంది, వాడిని కొట్టవాకురా పాపం వస్తుంది, ఇదే పని విని చిన్నప్పుడు మనకు తెలియకుండా ఏం చేస్తాం, మనకు పాపకర్మలు చేయడం తగ్గించుకుంటాం. అందుకని పెద్దవాడు చెప్పేవాడు, ఇప్పుడు ఆ మాట చెప్పేవాడు కూడా లేడు, పాపమా గీపమా అంటాడు. మీరు విన్నారా? మేము విన్నాం. నేను చిన్నప్పుడు ఇదే వినేదాన్ని, పెద్దవాళ్ళు మనకు చెప్తున్నా కానీ ఇంకొకళ్ళు చెప్తున్నప్పుడు కూడా విన్నాం. మీలో చాలామంది వినుంటారు, వినుంటారా? వినని వాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు ఆ మాట చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు అంతకంటే లేరు. అది పుణ్యేన పుణ్య పుణ్య పాపేన పాప అన్నారు. పుణ్య పుణ్య పాప అంటే సుఖం అన్నమాట. తతోహ జారత్కారవ, ఎప్పుడైతే ఇట్లా సమాధానాన్ని దొరికినాయో ఇంకా ఆర్తభావుడికి ఏం పనుంది, నాయన నేను వెళ్ళిపోస్తాను, ఉపరరామ వెళ్ళిపోయినారు. ఇంతటితో ఈ యొక్క బ్రాహ్మణం అయిపోయింది. తర్వాత బ్రాహ్మణంలో ప్రవేశిస్తాం. మూడవ బ్రాహ్మణం, ఇంకొక పండితుడు వస్తాడు ఇప్పుడు. ఎవరంటే బుజ్జుడు, బుజ్జు అంటారు. బుజ్జు కాదు, మనం తెలుగులో బుజ్జు అంటాం, ఆయన కాదు, బుజ్జు బుజ్జు. చదువుతాం మంత్రం. మూడవ బ్రాహ్మణం, మూడవ అధ్యాయం, మూడవ బ్రాహ్మణం, ఒకటవ మంత్రం. అధహైనం భుజ్జుల్లాహ్యాయని పప్రచ్ఛ యాజ్ఞవల్కేతి హోవాచ మధ్రేషు చరకాః పర్యవ్రజామ తే పతంజలస్య కాప్యస్య గృహానైమ దుహితాం గంధర్వగృహీతాం తమపృచ్ఛామ కోసీతి సోబ్రవీత్ సుధన్వాంగిరసైతి తం యదా లోకాన్ లోకానాం అంతాన్ పృచ్ఛామ అథైనమబ్రువం క్వ పారీక్షితాః అభవన్నితి క్వ పారీక్షితా అభవన్ సత్వా పృచ్ఛామి యాజ్ఞవల్క్య క్వ పారీక్షిత అభవన్నితి. ఇప్పుడు ఇంతవరకు ఈ యొక్క మూడవ అధ్యాయంలో మొదటి బ్రాహ్మణంలో అక్ష్వలుడు ప్రశ్న వేశాడు, రెండవ బ్రాహ్మణంలో ఆర్తభాగుడు ప్రశ్నలు వేశాడు. ఆ 1000 ఆవులు గుర్తుపెట్టుకోవాలి, అక్కడ బంగారం కొమ్ములకి తొడిగినటువంటి ఆవులున్నాయి రెడీగా, అవి తీసుకువెళ్ళనివ్వకుండా వీళ్ళు ప్రశ్నలు వేస్తున్నారు. అప్పుడు యాజ్ఞవల్క్య వారు సమాధానం చెప్తున్నారు. అశ్వలుడు అడిగాడు, వెళ్ళాడు. ఆర్తభాగుడు వచ్చాడు, అడిగాడు, వెళ్ళాడు. మొదలు పెట్టచ్చు కదా. భుజ్జుడు అనే ఇంకొక బ్రాహ్మణుడు వచ్చి అడుగుతున్నాడు ఏమని అన్నాడు. ఆయన ఒక కథ చెప్తున్నాడు. ఓ యాజ్ఞవల్క్య, నేను బ్రహ్మచారిగా ఉన్నప్పుడు, ఆయన బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఎప్పుడో జరిగిన కథ యాజ్ఞవల్క్యుల వారికి చెప్తున్నాడు. చెప్పి అందులో రెండు ప్రశ్నలు అడగబోతున్నారు ఆ కథ ద్వారా. ఏమిట, అధహైనం భుజ్జు రాహ్లాయని భుజ్జు, భుజ్జు అనేది ఆయన పేరు. మనకు ఇక్కడ తెలుగులో క్రింద రాసి ఉంటారు చూడండి, భుజ్జుడు అనేటటువంటి ఆయన లక్ష్యుని మనుమడు అని అర్థం. లక్ష్యుని మనుమడు లాహ్యాయనుడు. లహ్యస్య అపత్యం లాహ్య, లక్ష్యుడి యొక్క పుత్రుడు లాహ్య. లాహ్యస్య అపత్యం లాహ్యాయని అంటే లాహ్యాయని భుజ్జుడు. భుజ్జుడు రెండు పేర్లు, లాహ్యాయని భుజ్జ భుజ్జు, భుజ్జుడు అనే పేరు తెలుగులో. ఈ లాహ్యాయని ఎవరి కొడుకు అంటే లాహ్యుడి యొక్క పుత్రుడు. ఈ లాహ్యుడు ఎవరి పుత్రుడు అంటే లక్ష్యుడు యొక్క పుత్రుడు. అది లాహ్యస్య అపత్యం అంటే కొడుకు అని అర్థం. లాహ్య, ఆ లాహ్యుడి యొక్క కొడుకు లాహ్యాయని. పేరు ఎంత కష్టంగా ఉంది చూడండి, ఇట్లాంటి పేర్లు పెడతారు. అప్పుడు ఈ లాహ్యాయని అనే ఆయన ఏం చేశాడు, పప్రచ్ఛ యాజ్ఞవల్క్యుణ్ణి అడిగాడు. అడిగే ముందు నేను ఒక కథ చెప్తాను వినండి, అందులో కొన్ని ప్రశ్నలు వేస్తాను చెప్పండి అన్నాడు. మద్రేషు చరకాహ పర్యవ్రజామ పర్యవ్రజామ, మేము బ్రహ్మచారిగా ఉన్నప్పుడు కొంతమంది బ్రహ్మచారులతో కలిసి నేను మద్రదేశానికి వెళ్ళాను. మద్రేషు అంటే మద్రదేశం, ఒక రాజ్యంలో మద్రదేశంలో. చరకాహ అంటే బ్రహ్మచారులు. మేమందరం బ్రహ్మచారులను కలిసి పర్యవ్రజామ వెళ్ళాం, నడుచుకుంటూ నడుచుకుంటూ. ఎక్కడికి వెళ్ళాం, ఒక ఆశ్రమానికి వెళ్ళాం, గురుకులానికి వెళ్ళాం. తే పతంజలస్య కాప్యస్య గృహానేమ, పతంజల కాప్య గోత్రానికి చెందిన, కపిగోత్రానికి చెందినటువంటి కాప్యుడు, ఆయన పేరు పతంజలహ. ఆయన యొక్క ఆశ్ర గృహస్థుడు అన్నమాట ఆయన. ఆయన ఉన్న చోటుకి వెళ్ళాం. ఇక్కడ కపిల గోత్రానికి చెందినవాడు కాప్య, కపిగోత్రుడైనటువంటి గోత్రంలో పుట్టినవాడు పతంజలుడని ఆయన దగ్గరికి వెళ్ళాం, ఆయన ఇంటికి వెళ్ళాం. ఆయనకు ఒక కూతురు ఉంది, తస్య దుహిత ఆసీత్. ఆయనకు ఒక కూతురు ఉంది. బాగుంది కథ, కూతురుంది, బాగుంది కూతురు ఉన్నది. పాపం ఏమైందంటే ఆ కూతుర్ని ఒక గంధర్వుడు ఆవహించాడు. పూనకం రావడం అంటారు చూసారా, పూనకం. ఆ గంధర్వుడు పూనాడు ఆమెలో. ఆ అమ్మాయి మాట్లాడేటప్పుడు గంధర్వుడుగా మాట్లాడుతుందన్నమాట. శరీరం మాత్రం అమ్మాయి శరీరమే, కానీ ఒక గంధర్వుడే, వైదిక గంధర్వుడు, బాగా జ్ఞానం చదువుకున్నటువంటి గంధర్వుడు ఆ అమ్మాయిని ఆవహించాడు. కనుక ఆ అమ్మాయి ప్రవర్తన, అమ్మాయి మాటలన్నీ మగవాళ్ళలాగానే ఉంటాయి, గంధర్వుడిలాగా ఉంటాయి. ఇప్పటికీ మన వాళ్ళు అంటుంటారు, అంత పూనకు వస్తే వాడు మాట్లాడతారు, వాళ్ళ భాష వేరుగా ఉంటుంది, వాళ్ళు కొన్ని కొన్ని విషయాలు చెప్తుంటారు పూనకం వచ్చినప్పుడు. వాళ్ళకే తెలియదు ఆ టైంలో ఎందుకు అలా మాట్లాడతారు. ఇదే వాక్ అంటారు చూసారా, పూనకం వచ్చిందంటే వాక్ చెప్తారంటారు. ఇప్పుడు మోడర్న్ వాళ్ళంతా పూనకం అంటే హిస్టీరియా అంటారు వాళ్ళు దాన్ని. పూనకం అనేది హిస్టీరియా కాదు, హిస్టీరియా వేరే జబ్బు, అదొక టైప్ ఆఫ్ డిసీజ్. ఇది తెలియక జనాలు నమ్మరు, పూనకాన్ని నమ్మరు. మనకిప్పుడు శాస్త్ర ప్రమాణం ఉంది చూడండి, ఆ అమ్మాయిని ఆవహించాడు అంటారు చూసారా. ఆ అమ్మాయిని ఆవహించాడు, ఒక దేవత ఉపాసన చేస్తే ఆ దేవత వచ్చి ఆవహిస్తుంది, ఆ దేవత వచ్చి పలుకుతుంది ఆ శరీరం ద్వారా. కనుక ఇప్పుడు శాస్త్రం చెప్పింది కనుక పూనకం వచ్చినప్పుడు మంచి కర్మలు చేసే వాళ్ళకి ఆ దేవతలు వచ్చి ఆవహిస్తారు. ఇప్పటికీ పల్లెటూళ్ళల్లో వెళ్ళి చూస్తే మారియమ్మ ఆవహించడం, కరుమారి అమ్మ ఆవహించడం అంటారు చూసారా, అమ్మ అమ్మ వచ్చి పలుకుతుంది అంటారు. వాళ్ళకి అన్నీ తెలుస్తాయి, భూత భవిష్యత్ కాలాలన్నీ తెలుస్తాయి. అది ఒక నమ్మకం కాదు, దానికి ప్రమాణం ఉన్నది శాస్త్రంలో. మనం చూసాం చిన్నప్పుడు, మీరు చూసారా నాగుడు దేవత వచ్చి ఆవహిస్తే నాగపాములాగా వాళ్ళు పాకుతారు. నాకు సొంత అనుభవం చెప్తా, మా అమ్మగారికి చిన్నప్పుడు మా పూర్వాశ్రమంలో మా అమ్మగారు రోజు శివుడి పూజ చేసేవారు. నాన్నగారు చేసినప్పుడు ఆ శివుడి పూజ చేసే వల్ల రోజు శివుడి పూజ అభిషేకాలు చేస్తూ ఉంటే ఆ శివుడి మెడలో నాగేంద్రుడు ఉంటాడు కదా, ఆ యొక్క ఉపాసన వలన ఏమైందంటే ఆ పూజల వల్ల రోజు నాగేంద్రుడు వచ్చేవాడు ఆ శరీరం మీదకి. వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ శరీరం నాగుపాములాగా పాకేది. నేను చిన్నప్పుడు చాలా చిన్నపిల్లను, అప్పుడు 4-5 ఏళ్ళు ఉంటాయి మాకు, నాగుపాములాగానే పాకడం వెళ్ళడం, పాలు పోస్తే పాములాగానే తాగుతారు వాళ్ళు, పడుకొని పాములాగా తాగడం. ఆ పూజలు ఎక్కువడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆ దేవతలు వచ్చి ఆవహిస్తారు, అప్పుడు వాళ్ళు వాక్కు చెప్పడం మొదలు పెడతారు. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మన దేశంలో. మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత ఇంత వద్దు, ఆవహించడం వద్దు అని చెప్పి అనుకున్నప్పుడు పూజలు తగ్గిస్తే ఆవహించడం ఉండదు. అందుకని ఇటువంటివన్నీ శాస్త్రంలో ఉన్నాయి మనకు ప్రమాణాలు. ఇక్కడ తెలుస్తోంది కదా, గంధర్వుడు ఆవహించాడు. ఆవహించినప్పుడు మేము వెళ్ళాం కదా గురుకులానికి ఆ గురువుగారి దగ్గర, అప్పుడు మేము అడిగాం ఆ అమ్మాయి గంధర్వుడు, ఆ అమ్మాయి ఆవహించినటువంటి గంధర్వుణ్ణి మేము అడిగాం ఏమని. మేమేం ప్రశ్నలు వేశామో తెలుసా, ఇలా అడిగాం, గంధర్వ గృహీత అన్నాడు. గంధర్వుడి చేత ఆ అమ్మాయి ఆవహింపబడింది. గృహీత అంటే పూనకం అన్నమాట, పూనాడు అంటారు. దాని తర్వాత గంధర్వ దుహిత తం అపృచ్ఛామ కోసీతి ఇతి, కో అసి ఇతి, కోసీతి మీరెవరు అని అడిగాం. మేము అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడు, సహ అబ్రవీత్, ఆ గంధర్వుడు ఈ విధంగా చెప్పాడు ఏమని, సుధన్వా అంగిరస ఇది. సుధన్వుడని అంగిరసుణ్ణి, అంగిరస గోత్రానికి చెందినటువంటి సుధన్వుడని ఋషిని నేను. ఒకప్పుడు నేను ఆంగిరస గోత్రంలో జన్మించినటువంటి సుధన్వుడనే ఋషిని అని చెప్పాడు. ఆంగిరస ఇది తం యదా లోకానాం అపృచ్ఛామ, తాం లోకానాం అంతాన్ అపృచ్ఛామ. మేమేమడిగాం అప్పుడు ఆయన్ని, ఆ గంధర్వుడిని, గంధర్వుడు అంటే మరి అన్నీ తెలుసుంటాయి కదా ఆయనకి, ఇదే ఒక పెద్ద మనకు ఒక ఛాన్స్ అని చెప్పి వదిలిపెట్టకుండా. చూడండి, ఆ రోజుల్లో వాళ్ళకి చదువుకోవాలనేటువంటి ఆ జిజ్ఞాస ఎంత ఉండేదో, ఎంతెంతో దూరం వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి చదువుకునేవాళ్ళు, విద్య ఉన్నవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అలా కష్టపడి చదువుకునేవాళ్ళు. కష్టపడి చదువుకునే వాళ్ళకి విద్య వస్తుంది, కష్టపడని వాళ్ళకి విద్య రాదు. విద్యార్థి చేత్ సుఖం త్యజేత్, సుఖాన్ని వదిలిపెట్టు. సుఖార్థి చేత్ సుఖమే కావాలి నాకంటే విద్యను వదిలిపెట్టు. విద్యాం త్యజేత్. వాళ్ళు చూశారా ఎంత కష్టపడి అక్కడికి పోయి వాళ్ళ గురుకులంలో ఉండి ఎంత కష్టపడి నేర్చుకున్నారని చెప్పి మనం తెలుసుకోవాలి. అప్పుడు ఈ లోకాలు ఎంతవరకు ఉన్నాయి, ఎంతవరకు వ్యాపించి ఉన్నాయి, వాటికి పరిమితి ఏమిటి అని అడిగాం. ఆయన అప్పుడు సమాధానం చెప్పాడు మాకు దానికి. తర్వాత ఇంకొక ప్రశ్న కూడా వేశాం. ఏమిటా ప్రశ్నం అంటే, అథ ఏనం అబ్రూమ, అప్పుడు మాకు సమాధానం చెప్పాడు ఆయన. అంతేకాదు, క్వా పారీక్షిత అభవన్నితి, ఈ పారీక్షితులు ఎక్కడికి వెళతారు, పరీక్షిత్తు కాదు పారీక్షితులు ఎక్కడికి వెళతారు, క్వా పారీక్షిత అభవన్, పారీక్షితులు కావాలంటే ఏం చేయాలి, పారీక్షితులు ఎక్కడికి వెళ్ళారు వారి మరణం తర్వాత అనే ప్రశ్నలు వేశాం. త్వా పృచ్ఛామి యాజ్ఞవల్క్య, నేను అడుగుతున్నాను మాకు ఆ గంధర్వులు ఏం సమాధానం చెప్పారో మీకు తెలుసా అని. ఇప్పుడు బుజ్జుడు అనుకున్నాడు, నాకు గంధర్వులు ఏదో సమాధానం చెప్తే ఈయనకి ఎట్లా తెలుస్తుంది, తెలియదు కదా. ఇంకప్పుడు ఈయనకి యాజ్ఞవల్కుడి ఆవులే రావు, అన్నీ నాకే అనుకున్నాడు భుజ్యుడు. ఇప్పుడు డైరెక్ట్గా ఏదైనా ప్రశ్న వేస్తే యాజ్ఞవల్క వారు చెప్తారండి. ఎక్కడో గంధర్వుడు ఏదో సమాధానం చెప్తే యాజ్ఞవల్కల వారికి ఎట్లా తెలుస్తుంది కదా. ఇప్పుడు భుజ్యుడు 100% షూర్గా యాజ్ఞవల్కుడికి తెలియదు అనుకున్నాడు, అనుకొని మీకు 1000 ఆవులు పోయినట్లే అని ఎగతాళి చేసినట్లుగా భయపెట్టేశాడు యాజ్ఞవల్కల వారిని. ఇంకా 1000 ఆవుల ఆశ వదులుకోండి, మీరు వదులుకుంటే ఇంకా నేను గెలిచినట్లు అనుకున్నాడు యాజ్ఞవల్కుడు. చాలా ప్రశాంతంగా ఉన్నాడు, ఏమి ఆన్సర్ చెప్పాడో చెప్పేశాడు. ఏం చెప్పాడు అనేది తర్వాత మంత్రంలో వస్తుంది, అది వచ్చే వారం చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిహి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిహి ఓం.